చేయలేరు గుర్తుపెట్టుకోండి. నేను ఇది చేస్తాను అని మానవుడు అన్నాడంటే అంతకంటే భ్రమ మరొకట్లేదు. అందుకే నిజమైన గురువులు పట్టుకో అని ఆ పాదాన్ని చూపిస్తారు తప్ప వాళ్ళు ఏం చేయగలరు? వాళ్లే కదా, ఎవడో ఏం చేయలేదు. మార్చవలసిందా జగన్మాతి? ఆవిడే కరుణించాలి. అందుకే యోగికి తెలుసుకున్నట్టు ఏమన్నాడు, ఆ నుదుటి రాత తెలుసుకుని ఇలా అన్నాడు, ఓయి ఆత్మదేవ, ఆత్మజ్ఞానం లేక ఆత్మానాత్మ వివేచన జ్ఞానం లేక ఏడుస్తున్నావు. ఇదిగో నేను నీకు చెబుతున్న మాట, నువ్వు ఎంత ఏడ్చినా గిలగిలలాడినా నీకు ఈ జన్మలో సంతాన యోగం లేదు. నీ వల్ల సంతానం మీ ఆవిడికి కలగదు. ముంచ అజ్ఞానం ప్రజారూపం బలిష్ట కర్మణో గతి వివేకంతు సమాసాద్య త్యజ సంసార వాసనా. సంతానం పొందాలి అనే ఈ అజ్ఞానాన్ని, ఈ మాయని, ఈ మోహాన్ని విడిచిపెట్టి. ఎందుకు చెబుతున్నానంటే నీ కర్మ అంత గట్టిగా ఉంది, ప్రబలమైనది నీ కర్మ, నీకు సంతానం కలగదు. ఈ సంసార భ్రమ విడిచిపెట్టు. నువ్వు గింజుకో, నీకు పిల్లలు పట్టరు. తన్నుకో, పిల్లలు పట్టరు. ఎన్ని ఉపవాసాలు చేయి, నీకు పిల్లలు పట్టరు. నీ యోగం అది. ఓ విప్రశ్రేష్ట, నీ నుదుటి ఉండే గీతలు చూచాను, నీకు బ్రహ్మ ఏం రాశాడో చూశాను, నీ పూర్వకర్మ అంటే ఏమిటో తెలుసు. కొంతమందికేమో పెళ్లి యోగం ఉండదు, కొంతమందికేమో సంతాన యోగం ఉండదు, కొందరికేమో గృహయోగం ఉండదు, కొంతమందికి అసలు తిండి యోగమే ఉండదు, కొంతమందికి ఇంట్లో వండుకునే యోగం ఉండదు. ముష్టే ముష్టి. ఇవి యోగాలు పెట్టేశాడు భగవంతుడు. కొంతమందికి మీరు చూడండి, నేను నిజం చెబుతున్నాను. హైదరాబాద్లో శిష్యుడు ఉన్నాడు. 6 ఏళ్ల నుంచి అతనికి నేను చెప్పా, నీకు యోగం లేదయ్యా అని వినిపించుకోకుండా ముహూర్తం పెట్టమంటాడు. సరే, అతను బాధపడలేక మంచి ముహూర్తం పెడితే కష్టపడి ఒక అపార్ట్మెంట్ కొనేవాడు. ఎక్కడైనా కొన్న వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యేది. ఈ అపార్ట్మెంట్ లాస్ట్ అమ్మేసుకోవడం, మళ్ళీ ఇంకో తోటకి వెళ్ళడం, అదేంటో తెలియదు. వాడి కర్మ అమ్మకానికే పెట్టడం. 5 లక్షలు పెట్టి కొనుక్కుంటే 4.75 వచ్చేది వీడి. ఆ సొంతింట్లో ఉండే యోగం ఉండదు. హైదరాబాద్ నుంచి కర్నూలు, కర్నూలు నుంచి ఏమో అనంతపురం, అనంతపురం నుంచి గింతుపురం, ఇలా తిరగడమే కానీ ఎక్కడ నిలకడలేదు, ఇల్లు ఉండదు, అమ్ముకోవడమే. అది ఒక యోగం అంతే, ఏం చేయలేము. మహాబలీయం యోగం అంటే గృహయోగం లేదు వాడి జాతకానికి. అద్దింట్లో ఉండే యోగమే ఉంటుంది. అథవా ఒకవేళ సొంత ఇల్లు కట్టుకున్నా గృహప్రవేశం చేసిన వెంటనే మళ్ళీ వీడికి ఏదో ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకో తోట అద్దింట్లో గడవలసిందే. వీడు బతికే అంతే, మరేం చేస్తాం కర్మయోగం. అది ఒక్కొక్కడికి ఉద్యోగంలో యోగం ఉండదు, నిలకడ. ఓ ఉద్యోగంలో చేరతాడు, టప్పన అది పోతుంది, మళ్ళీ ఇంకో తోటకి వెళ్ళాలి. ఎక్కడికైనా నిలకడగా ఉండలేడు. ఒక్కొక్కడికి పురాణ యోగం ఉండదు. ఇవాళ పురాణం వింటే మళ్ళీ 10 రోజులాగా వినలేదు వాడు కర్మ. ఇలా నేను చెప్పేవన్నీ మనకు నవ్వు అనిపిస్తాయి, కానీ సందేహం లేదు. ఇవన్నీ మీరు ఎక్కడో ఒక తోటి ఎవడో ఒకడికి ఏదో ఒకటి ప్రాక్టికల్గా ఉంటుంది. ఆ యోగాలు లేకపోతే ఇంకేం చేయలేము. ఒక్కొక్కడికి మొగుడు పిల్లల మధ్యలో ఐక్యమత్యం ఉండదు. ఎంత గిందుకోండి, ఇద్దరు కలిసి ఉండాలని ఒట్టేసుకుంటారు, మళ్ళీ 5 నిమిషాలు పోయాక ఏమే దిక్కుమాలిందని అంటాడు వీడు, అంతే వచ్చేస్తుంది అక్కడ. ఆ మొగుడు పిల్లలకి యోగం లేదన్నమాట, ఐకమత్యం. ఇలా ఏదో ఒక యోగం ఉంటుంది. ఏమంటారు అబ్బాయిలు, అంతేనా? ఒక్కొక్కడికి మాస్టర్ తిడుతూనే ఉంటాడు స్కూల్కి వెళితే, ఒక్కొక్కడికి మాస్టర్ ముద్దెట్టుగా బుద్ధేస్తుంది. ఏమంటో తెలియదు, వాళ్ళ వాళ్ళ యోగా అది పని. ఇప్పుడు నీ ప్రారంభం చూశా, ఆ ప్రారంభం ప్రకారం చెబుతున్నాను. ఈ జన్మే కాదయ్యో ప్రొఫెసర్ బ్రాహ్మణ్, సప్త జన్మావధి తవ పుత్రో నైవచ నైవచ, నీకు ఇంకో 7 జన్మ, ఈ జన్మతో కలిపి 7 జన్మల పాటు నీకు సంతానం లేదు. దెర్ ఈజ్ నో సంతాన యోగా అన్నాడు. 7 జన్మలట ఎమ్మగడు పాడ, ఈ జన్మలోనే ఏడుస్తుంటే రాబోయే జన్మలు కూడా చెప్పేస్తున్నాడు ఈయన. అందుకని ఈ జన్మే కాదు రాబోయే 7 జన్మల వరకు కూడా నీకు సంతాన యోగం లేదు. అయినా మరొక మాట, సంతానం లేకపోతే ఎందుకు ఏడుస్తావు? మోక్షం ఉండదేమో అని నీ వెంగంతేనా? నీకు మోక్షం లేదని ఎవరు చెప్పారు? సంతానంతో సంబంధం లేకుండా మోక్షం పొందగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహానుభావులు ఎందరో ఉన్నారు. సుకుడు లాంటి వాళ్ళు మోక్షం పొందారు. ఒకవేళ సంతతే ఉంటేనే సుఖం పొందుతాననుకుంటున్నావేమో, సంతతే సగరో దుఃఖమవాపాంగపురా. సగర చక్రవర్తి ఉన్నాడు, 60,000 మంది కొడుకులు ఉండేవారు. వాళ్ళు కపిలుడి వల్ల ఏమయ్యారు? కాలి బూడిదైపోయారు. ఏం సుఖం పొందాడు ఆయన? అంగ మహారాజు మరొకడున్నాడు, అంగుడికి వేణుడు అని కొడుకు పుట్టాడు. అంగ మహారాజు కొడుకు ఈ వేణుడు దౌర్భాగ్యుడు, రాజ్య పరిపాలనకు రాగానే ఏం చేశాడు? అయష్టవ్యమహోతవ్యమతావ్యం విప్రాహ అన్నాడు. ఎవరు యజ్ఞం చెయ్యకూడదు, యజ్ఞంలో నెయ్యి వెయ్యకూడదు, దానం చెయ్యకూడదన్నాడు. చివరికి బ్రాహ్మణులు వాణ్ణి శపించారు, చచ్చాడు. అంగరాజు వేణుడు ఏం సుఖం పొందాడు? అలాగే నీకు ఒకవేళ సంతానం కావాలని గింజుకుంటే సంతానం నీకు పుట్టరు, ప్రయత్నం చేస్తే ఆ సంతానం వల్ల నీకు కష్టమే. రే ముంచాద్య కుటుంబాశం సన్యాసే సర్వథా సుఖం. ఓ బ్రాహ్మణ, అనవసరంగా కొడుకులు కావాలి కొడుకులు కావాలనే ఆశని విడిచిపెట్టే. ఒకవేళ ఇంకా నీకు ఆశ ఉంటే దానివల్ల నీకు నష్టం ఎంత వస్తుందో నీకు తెలియదు, నరకం అనుభవిస్తావు భూలోకంలో. నా మాట విను, నీకు కూడా సన్యాసం ఇప్పిస్తాను. జాయ్ చక్రాంతకంట సన్యాసంలో ఎంత సుఖం ఉందనుకున్నావు? సన్యాసి సుఖీ సంసారి దుఃఖీ అన్నాడు. సన్యాసంలో సుఖం, వెనకటికి ఒక ఆవిడికి దండం పెడితే నాలాగే 100 ఏళ్ళు వర్తిల్లేదు, అలాగా ఈ సన్యాసికి దండం పెడితే ఆయన ఏమో సన్యాసం ఇప్పిస్తానన్నట్టు. ఇప్పుడు ఒళ్ళు మండిపోయింది. ఏమయ్యా, నీకేదో దండం పెట్టుకుని నా బాధ మొరపెట్టుకుంటే సంతానం ఇస్తావేమో అనుకుంటే సన్యాసం ఇప్పిస్తావా? సంసారిని చేయలేకపోయినా సన్యాసించేస్తానంటావా? ఇంతటి సన్యాసం నువ్వు ఇప్పించేది ఒకటి, నేనే పుచ్చుకుంటాను దొంగ సన్యాసం కావాలంటే. నాకు రుద్రాక్షలు వద్దు, తులసి పూసలు వద్దు, అయ్యర్ స్వామిని జియ్యర్ స్వామిని అవ్వాలని నీ దగ్గరికి రావాలా? ఏదో నాకు చిన్న కుర్రాడు కావాలని వచ్చా. నువ్వు చెప్పే వివేకం నాకు తెలియక కాదు, నేను కూడా బాగా చదువుకున్నవాణ్ణి. ఐఆమ్ ఆల్సో అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఇస్తే సంతతిని, లేదా విషమి, నీ ఎదురుగుండానే ఎప్పుడు ఆత్మహత్య చేసుకుని చస్తా, నాకు చావైనాయి లేదా సంతానమైనాయి, నేను చచ్చిపోతానన్నాడు. నేను చచ్చిపోతానా, నేను చచ్చిపోతానా అని పాపం సన్యాసి నవ్వాడు. ఇంత బలీయం ఏమిట్రా వీడి కర్మ అని అనుకున్నాడు. అదిగో మళ్ళీ నవ్వుతున్నావు, నన్ను చూసి ఎగతాళి చేస్తున్నావు. భార్య లేకపోతే అసలు మానవ జన్మ ఎత్తడం వల్ల లాభం ఉందా? ఆ భార్య వల్ల సంతానం లేకపోతే ఆ తర్వాత గృహస్థాశ్రమం వల్ల లాభం ఉందా? ఏముందయ్యా మీ సన్యాసి జీవితంలో? ఇవాళ ఈ ఊళ్ళో తిరుగుతావు, రేపు ఇంకో ఊళ్ళో తిరుగుతావు. ముష్టి నేను ఎత్తుకుంటున్నాను, పుష్టిగా తిన్నాను. ఇదిగో కండ పుష్టి ఉంది, నాకు ఉంది, కానీ హాయిగా ఒక ఇంట్లో కూర్చుని సాయంకాలం అయ్యేసరికల్లా టీవీ నొక్కుంటూ సీరియల్ చూసుకుంటూ గడుపుతుంటే ఎంత హ్యాపీనెస్. అలా పడక కుర్చీలో కూర్చుని ఏదో అప్పుడప్పుడు వీలుంటే పద్మాకర్ గారి పురాణం వింటే అదంత సుఖం. అయిపోయాక మంచి ప్రసాదం దండిగా తింటే ఓ బాబా ఇంకా అందులో హ్యాపీనెస్ ఎంత ఉంది. కాబట్టి ఎలా చూసినా సంసారంలో సుఖం ఉంది. పుత్రుడు, ఆ పుత్రుడి వల్ల పౌత్రుడు, ఇవన్నీ ఉండి సొంతిల్లుండి గృహస్థాశ్రమం ఉంటే అదొక అందం. ఏమైనా నువ్వు ఎన్ని చెప్పినా నాకు వైరాగ్యం రాదు. వైరాగ్యం బోధిస్తే రాదు, మనస్సులోంచి రావాలి తప్ప. వైరాగ్యం వైరాగ్యం నేను చెబితే వస్తుందా? ఏమీ రాదు. మళ్ళీ ఇంటికెళ్ళగానే మామూలే, ఇవాళ శనివారం దెబ్బ రొట్టి నెయ్యి మాంచి చట్నీ, ఓ కొబ్బరి చట్నీ పైగా, ఆ సుఖమే సుఖం. ఇంట్లో చేసుకోలేకపోతే హోటల్కి వెళ్ళి మొగుడు పెళ్ళాలి. ఈ మధ్యన ఒక పెళ్ళం వందట్లేండి మొగుడిని, ఇంట్లో వంట చేయడానికి అయ్యా నీ దగ్గర ఏదో డబ్బు ఉందనుకుని సాయంత్రం వేసరికి హోటల్లో తిరుగు పాలసీని తెచ్చి పెడతావు అనుకుని చేశాను. ఒక తమాషా కథ చెబుతాను మీకు, మంచి కథ. ఒక ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగాడు, జాగ్రత్త పరుడు, చదువుకున్నాడు, వంట చేసుకునే తినేవాడు, శుభ్రంగా హాయిగా శుభ్రంగా వంట చేసుకుని తినేవాడు. సరే, వాడికి రాజుగారి కొలువులో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఉద్యోగం నెలకు మంచి జీతం గీతం అన్నీ వచ్చాయి. ఆ ఉద్యోగంలో నిల్వ చేసుకుని డబ్బులు బాగా, ఇంటికి కావాల్సిన ఫర్నిచర్, పెళ్ళయ్యాక ఏమేం కావాలో అన్నీ చేస్తున్నాడు అనమాట. పెళ్ళం వస్తుందని ఏదో సీలింగ్ ఫ్యాన్స్ అని, ఆ రోజుల్లో సీలింగ్ ఫ్యాన్ అంటే ఓ మామూలు గిసిన కర్రలు, టేబుల్స్ కుర్చీలు అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. పెళ్ళానికి నగలు కూడా కొన్నాడు, చీరలు కొన్నాడు, ఈయనే అన్ని సెలక్షన్. ఓ పెళ్ళిళ్ళ పేరై మంచి సంబంధం చూశాడు. కాస్తో కోస్తో కాస్త అందంగానే ఉంది భార్యమణి, ఏదో గౌడికి ఏదంత నల్లగా లేకపోయినా ఓ మాదిరిగా ఉంచక్కను, కాస్త పర్వాలేదు. పెళ్లి చేసే ఈ పెళ్ళిళ్ళ పేరయ్య మంచి సంబంధం అని చెప్పేస్తే చేసేసుకున్నాడు. ఈయన పెళ్ళయింది, ఏదో మొదటి 3 రోజులు కాస్త కాలక్షేపం అయిపోయాక 4వ రోజు వీడు అడిగట్ట, ఇంకా వంట మొదలెట్టమంటే 8 లేచింది ఆవిడ లేపగా. ఏదో వంట చేసి పెడతావు తినేసి నేను ఆఫీస్కి వెడదాం అనుకుంటున్నాను డ్యూటీ కంటే, ఆవిడ బద్ధంగా తెచ్చి, అయ్యి బాబు నేను వంట చేయటం ఏమిటంది, అదేమిటే ఎక్కడైనా ఇంట్లో పెళ్ళామే కదా చేస్తుందంటే, అయ్యి బాబు పెళ్ళిళ్ళ పేరయ్య మా నాన్న మోసం చేసేసారని. మోసం ఏమిటంటే ఈ పెళ్ళిళ్ళ పేరయ్యను వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కలిసి, ఆ మొగుడు నీ మొగుడు కాబోయే మొగుడు బాగా ఉద్యోగం చేసిన వాడే, వాడు ఇన్నాళ్ళు వాడే వంట చేసుకున్నాడు, తల్లిదండ్రి లేకపోతే నీకు కూడా వాడే వండి పెడతాడని చెప్పి చేసేట, నువ్వే వంట చేస్తావు అనుకున్నానంటే వీడు నెత్తి మొత్తుకుని నిన్ను కాదు మోసం చేస్తా, నన్ను మోసం చేశాడు పెళ్ళిళ్ళ పేరయ్య అన్నాడు. మేవడు బాగా వండి పెడుతుందని చెప్పి చేసాడు అని. ఇంకా అక్కడి నుంచి నన్ను మోసం చేశారు మా వాళ్ళు అంటే, కాదు నన్నే మోసం చేశారు, వీళ్ళిద్దరు కొట్టుకోవడం మొదలెట్టారు. ఇద్దరు ఒకటే తిట్టేసుకుంటున్నారు. ఆ పోటీ లీవ్ లెటర్ రాసి పంపించాడు ఆఫీస్కి, తిట్టుకోవద్దు మరి ఓపిక అవద్దు. ఇద్దరు తిట్టుకుంటూ ఉంటే అనుకోకుండా వీళ్ళు రాజధానికి వచ్చాక ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారులేండి హైదరాబాద్లో. పాతకాలపు ఇల్లు, అది పెద్ద లంకంత ఇల్లు, పాతకాలపు ఇల్లు కదా అని. మామూలుగా బయట 100 రూపాయలకి కానీ రెంట్కి రాదు, ఇది పాతికే వస్తుందని దిక్కుమాలిని తీసుకున్నాడు. ఆ ఇంటి అటకమించి ఢామన ఒక ఆవిడకి ఎందుకు దూకింది, అది పిశాచ్యం. దాన్ని దూరగారు ఇద్దరికి నోట్లో మాట అలా పోయింది, అలా భయంతో ఉండిపోయారు. ఎందుకల్లా నిర్ఘాంత పోతారు, అంది పిశాచం. పిశాచం కదా అందుకే భయపడుతున్నావు, నువ్వెక్కడ తింటావో ఈ పెళ్ళాం పిశాచం అనుకుంటున్నానంటే, ఐ మళ్ళీ నన్ను పిశాచం అంటావా, నువ్వు పిశాచం, నీ బాప్ పిశాచం, నీ తాత పిశాచం, మీ వాళ్ళంతా తచ్చారు లేకపోతే అప్పడాలు కడుతూ వాళ్ళు కొట్టి తంపేసేద్దరు అంటుంది మళ్ళీ పెళ్ళాం. అదిగో మళ్ళీ కొట్టుకుంటారు మీ ఇద్దరు. మీరిద్దరు బాధపడకండి, నేను బతుకున్న రోజుల్లో ఆ ఇంట్లో ఇంట్లో వంట చేసి చచ్చిపోయిన ఓ గంగా భాగీరథి సమాన్రాల్ని పెళ్ళిళ్ళకి వంట చేసి చచ్చిపోయింది ఈవిడ అనుకోకుండా. అది కూడా ఎందుకు చచ్చిపోయిందిట, ఓ ఇంట్లో పెద్ద పెళ్లి వంటకాలు ఒప్పుకుందిట, ఆ వంట అయిన తర్వాత డబ్బిస్తానని ఇవ్వలేదట వాడు, దాంతో గుండె బయలు చచ్చిపోయిందిట ఆవిడ. దాంతో ఈవిడ కోరికలు తీరక ఈ వంట ఆవిడ పాత జన్మలో ఫ్లాష్ బ్యాక్లో వంట ఆవిడ ఆ గుండెపోటుతో చచ్చిపోవడంతో పిశాచం అయిపోయింది. ఈ ఇంట్లోనే వంటలు చేశానండి, ఆ కసికొద్ది ఇంట్లో వాళ్ళని పీడిని చంపేశా, వాళ్ళంతా తచ్చారు, ఇల్లు పాడుబడింది. ఓనర్ గారు దాంతో ఒక్కడే మిగిలి పారిపోయాడు, మీకేదో చీప్గా ఇచ్చినట్టున్నాడు, నేను ఈ అటక మీద ఉంటూ ఉంటాను, దిస్ అటక ఈజ్ మై నివాస అంటారు. సరే ఇప్పుడు ఎందుకు వచ్చామంటే, ఇళ్ళ మీరు కొట్టుకుంటున్నారు కదా, నేను పాతకాలంలో వంట చేశాను, మీకు కూడా వంట చేసి పెడతానులే, ఎందుకు కొట్టుకుంటారండి, మా పిశాచమే మా పాలని దయ్యం పిశాచం కదా దైవం పిశాచమే అని పొగిడేశారు వీళ్ళు. అయితే ఇది సొల్యూషన్ అయ్యింది అక్కడికి. సరే పిశాచం సాయంత్రం పూట పెసరపప్పు వండి పెట్టింది, పెసరపప్పు కట్టుగా వచ్చిందిట, ఒడియాలు వేయించిందిట, చల్లమిరపకాయలు వేసిందిట, ఏదో మొత్తం మీద పప్పు తప్పడం చేసి పెట్టింది వీళ్ళకి అని తినేశారు ఇద్దరును. పిశాచం కూడా కాస్త తినేసిపోయింది. దానికి కూడా మరి అది కూడా తినద్దు, పిశాచమైనా అది మనుషుల్ని తిందట్లేండి. అందుకని ఇహ భోజనం అయిపోయిందిగా హాయిగా పడుకోండి, పండి నేను అటకెక్కేస్తున్నాను వచ్చి అని అటకెక్కేసి అని అది వెళ్ళిపోయింది. వెంటనే వీళ్ళిద్దరు అమ్మయ్యా ఉందయ్యా పైసా జీతం అడగకుండా పిశాచం వంట చేసి పెట్టింది అనుకున్నారు. పిశాచి భోజనం కదా, ఇక శుభ్రంగా తిన్నారు. ఇక అక్కడి నుంచి రోజు ఈ పిశాచం పొద్దున్న సాయంకాలం ఓ పూట అరటికాయ కూర, ఓ పూట ఏమో పెండలం కందా బత్సలి సరిగ్గా వండాలి కానండి నా బొంద. అయ్యి బాబు ఏమి రుచడు బాబు, నిజంగా వేణి గారు కందా బత్సలు చేసి పెడతారు. లేరుపోను మీరు అంత భోజనానికి వచ్చారంట, ఇప్పుడు ఆవిడ లేరు ఇబ్బంది. చాలా బాగుంటుందండి అసలు కందా బత్సలు. సరే మొత్తం మీద ఏది ఏమైతేనే మధ్యలో కథ అట్టెళ్ళిపోయింది, కందా బత్సలు కనపడగానే పురాణం అయిపోయింది. అందుకే కందా బత్సలు అన్నారు. ఇక్కడ పెద్ద గొడవ, వంట సరుకులు అయిపోయాయి. వారం రోజుల్లో పిశాచం గారు వచ్చారు. ఏమయ్యో సరుకులు అయిపోయాయి నిండుకునైతే అంది. ఇదేంటిది నెలలాళ్ళకి సరిపడితే తెచ్చేసాను సరుకులు, అప్పుడే అయిపోయాయి అన్నాడు. అనగానే అయిపోయాయింది. ఏమయ్యా ఎందుకు అయిపోతాయి అన్నాడు పిశాచాన్ని. దానికి మండిపోయింది. గరిటి తీసి ఎక్కువ మాట్లాడావు అంటే తంతాను ఏమనుకుంటున్నావు అంటే నేను ఏమన్నా దొంగతనం చేస్తున్నాను అనుకుంటున్నావా అని అనగానే వీడు కిక్కును మళ్ళా పిశాచం కదా కొడితే కొడుతుందని. అప్పటి నుంచి వీళ్ళతో రహస్యంగా తోట మొదలెట్టారు. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వీడు చూసేవాడు. ఈ పిశాచానికి పాత రోజుల్లో ఎక్కడైనా వంట చేసేటప్పుడు కొంగు కొంత సామాను కట్టుకుపోవడం అలవాటు. కొన్ని ఉంటాయి ఆ బుద్ధులు పావు, మీరు ఎన్నైనా చెప్పండి. మీరు బంగారం సామాన్ చేసేవాడు అల్లుడైనా సరే మామగారి దగ్గర అంత ఏదో కొట్టేస్తాట. అలాగే మేస్త్రి ఇంకా అవతల వాడు ఎంత గురువు అవనివ్వండి ఎంత దేవుడు అవనివ్వండి వాడు ఖచ్చితంగా కమిషన్ లేదే చేయలేట. అది ఒక బలహీన చెప్పేశారు మేస్త్రి గారు అక్కడ. అలాగే దీని పేరేంటిది వంట వాళ్ళు కూడా, మీరు ఎన్నైనా చెప్పండి ఒక పార్సిల్ పట్టుకుపోకుండా వాళ్ళు ఉండలేరు, అంతో ఎంతో వేస్టేజ్. అలాగే నూనె కూడా ఇంత నూనెతో పని అయిపోతుంది మనకి ఇంట్లో వాళ్ళు. అలాగే బూర్లు పోకుండా నూనె పోస్తే కానీ చేయలేదు, ఇంత చేసి అందులో నాలుగు అరటికాయ ముక్కలు వేయించిన. అలాగే అన్ని వేస్టేజ్, కొంత మూటలు కట్టడం, కొంత అటక మీద మూట. ఇదేం తింటుంది మూట కట్టడం తప్ప? ఓరి నాయనో ఇలా అయితే నెలలాళ్ళ సామాను వారం రోజుల్లో అయితే నా జీతం అంతా అయిపోయేటట్టుంది, పెళ్ళామా కొంచెం కష్టంగా ఉందంటే ఏమండి దీన్ని పంపేసి కొత్త వంట దాన్ని పెట్టుకుందామండి అని అనగానే వీడు మర్నాడు పిలిచి పిశాచం పిశాచం ఏమనుకోకు, ఇల్లు వదిలి వెళ్ళిపో, మేమే వంట చేసుకుంటాంలే అనగానే అది యగాదిగా చూసి నాది ఇల్లు కావాలంటే మీరు ఖాళీ చేయండి, చంపేస్తాను జాగ్రత్త ఏమనుకుంటున్నారు, ఖాళీ చేద్దామని వెళ్ళారంటే ఏడాది ముందు నాకు నోటీస్ ఇవ్వాలి, ఈలోపు కదిలారా మీ మక్కిలు ఇరగొడతా, నేను పిశాచాన్ని ఏమనుకుంటున్నారు, ఏడాది పాటు నేనే వంట చేస్తా, వేరే అప్పటి నుంచి నేను ఏం చెబి తెచ్చేయండి, తెండి సామాన్ అంది అంతే. చచ్చినట్టు వీడు సామాన్ తెచ్చాడు. ఇంకా అక్కడి నుంచి మీరు కసి పెరిగింది కదా ఖాళీ చేయమని అన్నారు వీళ్ళు, ఉద్యోగం మానమన్నారు. అందుకని ఈ రోజు నుంచి ఏం చేయడంట, పప్పులో ఉప్పు ఎక్కువేయడము, లేదా కారం గొండేయడమో, లేదా అన్నం మార్చేయడమో, లేదా అసలు ఉడకపోవడమో, లేదా చెమర్చడమో, ఇక ఇక్కడి నుంచి ఏడు పెంచడం మొదలెట్టి. ఎప్పుడు కొంతమందితో తగాద పెట్టుకుంటే చాలా డేంజర్ చెప్పేశారు శాస్త్రంలో. అందులో వంట వాళ్ళు వాళ్ళు వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నాక వాళ్ళని పొమ్మన్నాం అంటే వాళ్ళు పోకపోతే చాలా డేంజర్ అండి, ఇవాడు పని పాడు చేయడం మొదలెట్టారు. అనవసరమైన తగాద తెచ్చుకున్నాం. ఎలాగే బాబు నా ఉద్యోగంలో వచ్చి జీతం అంతా దీనికే పోతుంది, ఇదేమో అన్నం రుచిగా పెట్టదు, అయితే ఉప్పు కషాయం లేదా కారం గుండ అంటే ఇదంతా నీ వల్లే వచ్చింది అన్నాడు పెళ్ళాన్ని. మళ్ళీ నా వల్ల అంటావని మళ్ళీ వస్తే ఉండదు బాబు, ఇప్పటికే ఓ పిశాచంతో వస్తున్నాం మనం కొట్టుకుంటే మళ్ళీ రెండో పిశాచి, దీనికేమన్నా మొగుడు పిశాచి ఉంటే అది కూడా వస్తుంది, ఇద్దరు కలిసి పట్టుకుంటే చస్తాం ఆపేయి అని నోరు నొక్కేశాడు. చివరికి ఇద్దరు కలిసి బాగా ఇంట్లో ఉంటే ఈ పిశాచానికి తెలుస్తుంది. అందుకని బయటికి వెళ్ళి ఏం చేద్దామని ఆలోచించారు. ఆలోచించగానే సరే వీళ్ళిద్దరికీ అదృష్టవశాత్తు ఓ చుట్టం ఉన్నాడు, వాడు కొంచెం తెలివైన వాడు, వాడు మంచి సలహా చెప్పాట. మర్నాడు ఉదయం ఒక మంచి వ్యక్తి వాడు గరిటి వాడు బుధం మీద వేసుకొచ్చాడు. ఇలా బుధం మీద గరిటి పెట్టుకుని సంచి పుచ్చుకొచ్చాడు. వాడు వచ్చి రాగానే ఈ పిశాచం వీడెవడో కొత్తవాడు వచ్చాడు, ఈ పూట ఇక్కడ ఉంటాడా, వీడికి కూడా కాస్త అత్యసరైన అంది. పిశాచం కొంచెం నేను చెప్పాక ఆవిడ బ్రాహ్మణ దిశండి అందుకని అత్యసరమైనా అంది. అనగాని వాడన్నాడు, అత్యసరం నువ్వేసేది ఒకటి, నీకు కూడా నేనే వండుతాను, నేను ఇవాళ నుంచి కొత్త వంట వాడిని. చూడబోతే అర్భగుళ్ళో ఉన్నావు, సన్నగా గరిటేసుకొచ్చేస్తే వంట వండగలవేటి, నువ్వేం చేస్తావు అంది. ఏమై పాత పిశాచవా, ఏమనుకుంటున్నావో, హే నా వంట అంటే ఏంటనుకుంటున్నావు, నలభేమ పాకం అన్నాడు. అనగాని ఒరే పిచ్చాడా, నాతో వంట చేసేవాళ్ళు ఈ ఏడు ఏడు డిస్ట్రిక్టులు లేరు లేరురా అంది మళ్ళీ పిశాచం. చూసుకో ఇంతకీ నువ్వేం చేస్తున్నావు, ఇవాళ పప్పు సాంబారు అంది. ఆ పప్పు సాంబార్లో నాలుగు ఎండు చేపలు వేసి కాస్తంత ఉల్లిపై వెల్లుల్లిపై వేస్తేనా అనగానే అది ముక్కు మూసేసుకుని, అయి బాబోయ్ నేను నిష్ఠాగరిష్ఠురాలైన పిశాచాన్ని, బాబోయ్ ఆ ఎండు చేపలు తీయకు, ఆ దిక్కుమాలిన వెల్లుల్లిపై తీయకు, మసాలా తీయకు అంది. ఏ చూసుకో ఇక్కడ ఎప్పటి నుంచి ఇంట్లో రోజు దిక్కుమాలిన పప్పును తప్పడం కాదు, ఎండు చేపలు ఎండ్ రేల్ ఇక చూసుకో కోడి మసాలా అంటూ వాడు ఆ మసాలా సామాగ్రి అంతా కింద పోసేట. ఆ పిశాచం అడ్డిపోయింది, నీ బాబా పుణ్యం ఉంటుందిరా బాబు, నేను నిష్ఠాగరిష్ఠురాలు రాని, నీకు కావాలంటే నువ్వే పోతే నేను ఈ దేశమే వదిలిపోతాను, మీ అమ్మ కడుపును పడ మీరు చావండి అని ఆ పిశాచం దెబ్బకి, అమ్మో చేపల వాసన ఆయరో ఎండు చేపల వాసన బాబు ఆయన ముక్కు మూసుకుని దిమ్మని కప్పు తన్నుకుని పారిపోయింది. ఇంతకీ వీళ్ళు ఏంటంటే ఇది ఎలా కనిపెట్టారంటే, ఓ రోజున ఈ పెళ్ళం అడిగింది, ఎప్పుడు చూసిన చప్పిడికూడు పప్పే వండుతున్నావు, కాస్త ఎండు చేపలు ఎండు రొయ్యలు సాంబారు పెట్టకూడదా అంటే, ఇదిగో మేము నిష్ఠాగరిష్ఠులు మేము వండమందిట, అది గుర్తొచ్చింది అనమాట దీనికి, అందుకని ఈ పని చేశారు ప్లాను దీనికి అంటడానికి. ఆ దెబ్బకి అది పిశాచం కాస్త పారిపోయింది. పారిపోగానే ఇప్పుడు ఈ పెళ్ళం ఉంది, అమ్మాయి ఎలాగో పిశాచాన్ని వదులుచుకున్నాం, అది మూటలు కట్టిన మూటలని కిందకి దిప్పుదాం, పప్పు ఉప్పు అన్నీ ఎండు చేపలు ఎండు రొయ్యలు మొత్తం మీద, ఈ వీడెవడో వీడు కొంచెం బాగున్నట్టున్నాడు, వీడినే వంటవాడిగా పెట్టుకుందామా అంటే, ఏమే ఇంకా నీకు బుద్ధి రాలేదా, ఏమిటిది నీకంటే ఆ పిశాచమైన అయ్యో అంత ఎంత వండి పెట్టింది, మళ్ళీ వంటవాడు అంట, వీడేం చేస్తాడు రేపు పొద్దున్న, వీడికి ఇచ్చిన డబ్బు పంపించేసేద్దాం చాలులే అన్నాడు. అనగానే అయితే నేను నా పుట్టింటికి పోతున్నానండి, పోతే పో అన్నాడు. నెల్లాళ్ళు పోయిన తర్వాత వచ్చింది ఇటు పెళ్ళం. ఏం పోతానన్నావు, వచ్చావేమిటంటే అప్పుడు ఏమండి, ఏమనుకోకండి, మొగుడు పెళ్ళాలన్నాక కలిసిమెలిసి చక్క కొద్ది రోజులు మీరు కొద్ది రోజులు నేను వంట చేసుకుంటూ ఉంటే బాగుంటుందని అనిపించింది, నెలకి ఆ మూడు రోజులు మీరు వంట చేయండి చాలు, మిగతా రోజుల్లో నేనే చేస్తా, అది అక్కడ నేను నేర్చుకొచ్చాను వంట, ఇహ మీద మనం పిశాచాలను ఇంట్లో వంట వాళ్ళుగా పెట్టుకోవద్దు, అయ్యింది అనుభవం చాలు అని చెప్పేసి పాపం ఆవిడే వంట చేసి పెట్టిందిట, మొత్తం మీద వంట నేర్చుకున్నారట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఏదో సంసారంలో హాయిగా సుఖంగా ఉంటాం, ఇలాగా ఆ పిశాచాల బదులుగా వంట చేసుకుని సుఖంగా ఉందాం అనుకుంటున్నాను, నువ్వేమో ఈ సంసారం బదులుగా సన్యాసం అంటావు, ఏది ఏమైనా నాకు సంసారమే కావాలి, సుఖమే కావాలి, నా మాట విను, గృహస్థాశ్రమం సరసమైనది, అది కూడా అనుభూతితో ఉంటే, అంచేత నాకు వీలుంటే సంతానమిప్పించు అని కోరాడు. మళ్ళీ ఈ పట్టుదల చూచి ఆ సన్యాసి అన్నాడు, చిత్రకేతుర్గత కష్టం విధిలేక విమార్జనాత్. పూర్వం చిత్రకేతుడు అని ఒక రాజు ఉన్నాడు, ఆయన విధివ్రాతను తుడిచిపెట్టాలనుకున్నాడు, దాంతో కష్టాల పాలయ్యాడు, వాడికి సంతానం లేదు, అయినా ఉండాలని కోరాడు. చివరికి ఆ సంతానం ఏమయ్యింది, ఆ చిత్రకేతు మహారాజు గారికి కొడుకు పుట్టి నిప్పులు వచ్చి చంపాడు తండ్రిని. ఆ కథ నువ్వు విన్నావు ఇదివరకు, నా మాట విను, ఎప్పుడు ఏటికి ఎదురు ఎదరాదు, విధిరాత బాలేనప్పుడు ఆ విధిరాతకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు, కష్టాలు వచ్చినప్పుడు దానికి వ్యతిరేక మార్గంలో కాకుండా దైవాన్ని పట్టుకోవాలి, ఎవరికి దైవానుకూలత ఉంటుందో వాడు సుఖపడతాడు, నీకు నవగ్రహాలు అనుగ్రహించడంలా. నవగ్రహాలు అంటే వాళ్ళంది, ఒకసారి చూడండి నవగ్రహాలయం, ఇవాళ అసలు గ్రహాలు భలే అద్భుతంగా కళకళలాడిపోతున్న ఏదో తెలియని ఒక దివ్య కళ. ఉదయం పూట మన వాళ్ళు బాగా అర్చన చేశారు, ఆ శనీశ్వరుడికి నిగనిగలాడిపోతూ ఉంటే రాగానే చూస్తే భక్తితో సాష్టాంగ పడబుద్ధేసింది అనమాట, చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే. ఒక్కొక్క రోజు భగవంతుడు భగవంతుడు ఎప్పుడైనా ఒక్కొక్క రోజు మరింత ముచ్చటగా ఉంటాడు కదా. ఇవాళ శనివారం, దానికి తోడుగా ఆ సమయంలో ప్రదక్షిణ తిరిగితే నా మాట విని వెళ్ళేటప్పుడు వీలున్న వాళ్ళు ప్రదక్షిణ చేసి వెళ్ళండి. అసలు ఆ దేవతలు అనుగ్రహిస్తారు. భగవంతుడిని భక్తితో పట్టుకుంటే అమ్మా నువ్వే దిక్కంటే ఆ దేవదేవుడు అనుగ్రహించి తీరతాడనమాట. వాడిని పట్టుకోవడంలో ఉందంతే. నాకు ఆ భగవంతుడి అనుగ్రహం పొందడానికి పట్టుకోమన్నప్పుడు హృదయం ఆనందంతో పొంగిపోతున్నప్పుడు నాకు మాటలు రావు. ఎదురుగుండా సాక్షాత్కరిస్తుంది. ఒక్క క్షణకాలంలో ఈ ఆలయంలో ఈ క్షణంలో నాకు ఈ మాట చెబుతున్నప్పుడు ఆ నవగ్రహాలు కంటపడ్డారు. ఇదిగో సరస్వతి దర్శనమిచ్చింది, శివుడు దర్శనమిస్తున్నాడు, అందరూ అనుగ్రహిస్తున్నట్టే ఉంటుందన్నమాట. అప్పుడు నేనేం చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆత్మానుభవం అది. ఇప్పుడు అదే చెబుతున్నాడు ఈయన. నయాస్యసి సుఖం పుత్రాత్ యథా దైవకతోద్యమః అథో ఘటేన యుక్తేసి అర్థినం కిం వదామ్యకం. దైవం అనుగ్రహించకూడదు అనుకున్నప్పుడు అంటే వీడికి ఏదో పాపకర్మ ఉందండి, మహాపాపం చేసినప్పుడు ఆ పాపం పోయేదాకా దైవానుగ్రహం రాదు. ఎంత గింజుకున్నా, ఎంత కష్టపడినా, ఎన్ని ఉపాసనలు చేసినా దైవానుగ్రహం కలగదు. అప్పుడు దైవ ప్రయత్నం లేనప్పుడు పురుష ప్రయత్నం వ్యర్థం. పురుష ప్రయత్నం ఎప్పుడు ఫలిస్తుంది? ప్రయత్నానికి దైవం అనుకూలం అవ్వాలి. దైవానుకూలత లేనప్పుడు పురుష ప్రయత్నం వ్యర్థమే. అటువంటిప్పుడు సుఖం కలగదు. నా మాట విను, నీది పురుష ప్రయత్నం అంటే నీవు కష్టపడి ఏదో ప్రయత్నం చేసి సంతానం పొందాలనుకుంటున్నావు. ప్రస్తుతం నీ పౌరుషానికి, నీ పురుష ప్రయత్నానికి అంటే నీవు చేసే పనికి దైవానుగ్రహము లేదు లేదు లేదు. దైవానుగ్రహము లేనప్పుడు నీవు ఎంత కష్టపడినా ఆ పనిలో విజయం పొందలేవు సుమా. ఎంతో పట్టుదలతో ఉన్నావు సందేహం లేదు, కానీ నీ పట్టుదల వల్ల నీకు లాభం లేదు. ఎంత చెబుతున్నాను విను, ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నాను అంటే లాభం లేదని చెప్పడానికి. అయినా నువ్వు యాచకుడి రూపంలో నా ఎదుటిగా ఉన్నావు, అందుకే నేను నీకు చెబుతున్నాను. వీలుంటే పిల్లాన్ని తెచ్చి పెంచుకో, లేదా మాట్లాడ కోరుకో, ఇంతకంటే నేను నీకేం చెప్పలేను. మహాత్మా, నువ్వు చివరికి ఇదే నాకు చెప్పేది, నా కడుపున పుట్టిన బిడ్డ, నా ఆవిడ కన్న బిడ్డ కావాలని కోరిక, పుత్రుణ్ణి ప్రసాదించు. నేను పాత్రుణ్ణో అపాత్రుణ్ణో నీ పాదాలు పట్టుకుంటున్నాను, లేదా నీవే నన్ను శపించి చంపి, తపించిపోతున్న నన్ను శపించి చంపు, లేదా మార్గం చూపించు, ఇక నేను బ్రతకను అని మళ్ళీ కన్నీళ్లు పెట్టేసుకుని భోరు ఏడ్చేసేట పాపం. పిల్లలో 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 అని ఏడ్చేస్తున్నట్టు గొల్లు గొల్లుమని. ఏం దిక్కుమాలడు పిల్లలండి, ఏం సుఖం ఉంది? ఒక్కోసారి అనిపిస్తుంది అన్నమాట బాధ. మనకి ఎంతో ఆత్మీయుడు, మీకు గుర్తుందా మహాలక్ష్మి యాగం చేసినప్పుడు మన ధవేజీ గారు నరసాపురం నుంచి వచ్చి రన్నింగ్ కామెంటరీ ఇచ్చేవారు. మహాలక్ష్మి యాగం చేస్తున్నప్పుడు అక్కడ పీఠంలో కాస్త మంచి లావుగా పా, ఎంత మంచి మనిషి, ఎంత మిత్రుడు నాకు చిన్నప్పటి నుంచి, కుర్రాడు బంగారం లాంటి కొడుకు, ఏమీ వ్యసనం లేదు, బుద్ధిమంతుడైన కొడుకు. ఇంజనీరింగ్ కోసమే హైదరాబాద్ పంపారు బోల్ డబ్బులు కట్టి. హాయిగా చదువుకుంటున్నాడు, ఇంట్లో ఉండి చదువుకుందామని కొద్ది రోజులు కాలేజీకి వెళ్ళలేదట, అటెండెన్స్ తక్కువైంది, దొంగ పెరుగులు 30,000 రూపాయలు కాండనేషన్ వేశారు వాడు. ఆ కాండనేషన్ 30,000 తల్లిదండ్రులు అడిగి కట్టడం ఇష్టం లేక ఈ కుర్రాడు మా అమ్మ నాన్న ఏమనుకుంటారో అని ఊరు వేసుకు చచ్చిపోయాడు. వాళ్ళు బోర్డులో పెట్టద్దండి పేరు, మా అమ్మ నాన్నని పిలిచి కడతానంటే వినిపించుకోకుండా కాలేజీ ఎగ్గొట్టినటువంటి దుర్మార్గుడు వీడు కుర్రాడని ఇష్టం వచ్చినట్టు రాసేసి నోటీస్ బోర్డులో పెట్టేశారు పేరు. కుర్రాడు అవమానం ఫీల్ అయ్యాడు. పిల్లలు ఇవాళ చాలా సెన్సిటివ్, ఎక్కువ బాధ పెట్టకూడదు వాళ్ళని, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజుల్లో పిల్లల్ని ఆ అంటే మందలిస్తే సున్నితం. అందులో ఈ దిక్కుమాలిన కార్పొరేట్ కాలేజీలు అనకూడదు, కానీ వీళ్ళు అమ్మకడుకున్న వాడ పిల్లల్ని ఏదో రకంగా బాధ పెట్టి చంపేస్తున్నారు. ఎక్కడ చూడండి ఈ మధ్యన ఈ దౌర్భాగ్యపు కాలేజీల్లో తిట్లు, ఆ తిట్లు వల్ల పిల్లలు చచ్చిపోవడం. అయినా వీళ్ళకి బుద్ధి ఉండడంలా, మనకి బుద్ధి ఉండడంలా కార్పొరేట్ కాలేజీలో చేర్పేస్తున్నాం. ఆ కుర్రాన్ని నోటీస్ బోర్డులో పేరు పెడితే అవమానమై ఊరేసుకు చచ్చిపోయేవాడు. ఎంత బాధ అనిపించిందో. కిందటి శనివారం నాడు ఉపన్యాసం మీకు అందుకే జరగల, లాస్ట్ శనివారం నాడు నేను నరసాపురం, డ్రైవర్ దొరకకపోతే నేనే కారు డ్రైవ్ చేసుకుంటూ నరసాపురం వెళ్ళా. అందువల్ల రిటర్న్ జర్నీలో 6 అక్కడ బయలుదేరడంతో రాలేకపోయా. గుర్తుందా మీకు లాస్ట్ సాటర్డే ఉపన్యాసం లేదు, ఆయన్ని పలకరించడానికి వెళ్ళడమే. ఎంత కంపించిపోయాడు, ఎంత ధైర్యం చెప్పినా కొడుకు కొడుకు కదండి, తెల్లగా పాలనూరగలం ఉండేవాడు అబ్బాయి అంటే. మరి ఏమిటి అదే పోని, వ్యసనం ఉందా? కుర్రాడు బుద్ధిమంతుడు, తండ్రి తల్లి గొప్పవాళ్ళు, డబ్బుకు లోట్లేదు, ఐశ్వర్యం, అన్యాయంగా ఏమీ లేదు, కేవలం బోర్డులో పేరు పెట్టడం వల్ల పిల్లలు చెప్పారన్నమాట ఊరేసుకున్నాడు. అందరూ బాధపడ్డారు, ఇలాంటి పిల్లాన్ని ఎరగమండి, మాట వరసకు కూడా ఎవరిని తెప్పలేదు అని. తోటి పిల్లలు ఏడ్చారండి వారం రోజుల పాటు తిండి, మరి వాళ్ళందరూ నరసాపురం వచ్చారు తెలిసిన మీకు, అంతటి కుర్రాడు ఏం లాభం మరి, అదే చెప్తుంట. కాబట్టి పిల్లలు పిల్లలు అనుకుంటాం, కాలాన్ని ఎవరు దాటగలుగుతాం మనం? అదే చెప్పాడు యతీశ్వరుడు, ఎందుకయ్యా పట్టుదలంటే వెండల్లా, నువ్వేమో పిల్లాడో పిల్లాడో అని గొల్లు గొల్లుమంటావు, వెర్రాడా? సరే ఇంకా నువ్వు నన్ను అడుగుతున్నావు, నీకు సుఖం లేదని తెలుసుండి కూడా నీకు నేను ఒక మార్గం చెబుతున్నా విను. ఓయి ఆత్మదేవ, ఇది సంతాన ఫలం, దీనిని మంత్రించి నీకు ఇస్తున్నా, ఇది నీ భార్య తింటే కొడుకు కలుగుతాడు, అయినా నేను నీకు ముందే చెబుతున్నాను, మీ ఆవిడకి సంతాన యోగం లేదు, నీకు సంతాన యోగం లేదు, ఈ పండు తింటే సంతానం కలుగుతుంది, ఏమో ఇది మీ ఆవిడ తింటుందని కూడా నమ్మకం లేదు, నీ బాధపడలేక ఇస్తున్నాను, పండు చాలా గొప్పది, తిన్నదో సంతానం ఉన్నది, తినలేదో సంతానం ఉండదు, ఒకవేళ సంతానం కలిగినా నీకు సుఖం ఉండదు, ఇన్ని చెప్పి మరీ ఇచ్చాడు పండు. ఇదిగో ఫ్రూట్, ఈ ఫ్రూట్ తిందో మీ ఆవిడ, ఇంకా వాయించినట్టే మీ ఇంట్లో చిన్నపిల్లాడు ఫ్లూట్ అనగానే పోన్లే అమ్మాయి అని బతి సంతోషపడిపోయాడు, కాళ్ళ మీద పడిపోయాడు. సన్నాసి గారండి, సన్నాసి గారండి, ఏమన్నా ఇమ్మంటారా దక్షిణ అన్నాడు. నాకు దక్షిణ అక్కర్లేదు లేరా, ప్రదక్షిణ పదే పదే అని చుట్టూ ప్రదక్షిణ చేసిపో అన్నాడు. ఈ మధ్యన ఒక ఆయన 10 రూపాయలు చేతిలో పెట్టి ప్రదక్షిణ పదే పదే అన్నాడు. అంటే గురువుగారు దక్షిణ మీకు పదే ఇస్తానని, వాళ్ళు తచ్చినాడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఆ పదే గుర్తుకొచ్చున్నారు. మొత్తం మీద పండు పుచ్చుకుని ఇంటికి వచ్చేసాడు ఈయన సన్యాసి గారి దగ్గర సెలవు పుచ్చుకుని. ఇంతలో సన్యాసి గారు మళ్ళీ వెనక నుంచి పిలిచాడు, సెలవు పుచ్చుకుని వెళ్ళిపోతుంటే, ఏమిటి స్వామి సెలవు పుచ్చుకుని వెళ్ళిపోతున్నాను, మీరేం దక్షిణ వద్దన్నారు, మళ్ళీ కొంప తీసి దక్షిణ అడుగుతారేమిటి? చూడండి, పండిచ్చాడు మళ్ళీ దక్షిణ అడుగుతాడేమని అడిగి పిచ్చిన కొట్టుదనం. ఇందాక దాకా ఏమన్నాడు, మీరు అడిగితే ఆస్తి ఇచ్చేస్తా, శరీరం రాసి ఇచ్చేస్తా, అసలు సంతానం కలిగితే చాలన్నాడా? ఇప్పుడు పండి వచ్చాక అంటాం కానీ ఎక్కడిస్తాం మనం, గురువుగారు ఈ పని అయిపోతే ఏదైనా ఇస్తాం అంటాం కానీ గురువుగారి దగ్గర పని అయిపోయాక మళ్ళీ కనపడితే ఒట్టు దిక్కుమాల పెనుగులు లోకంలో. వీడు కొంచెం భయం వేస్తుంది అనమాట. ఒరే దక్షిణ కోసం పిలవలేదురా, ఒక నియమం చెబుతున్నాను అది విను, ఈ పండు తిన్నాక మీ ఆవిడ 1 సంవత్సరం పాటు, ఎంతకాలం, అప్ టు 1 ఇయర్ సత్యం శౌచం దయా దానమేక భుక్తం తు భోజనం వర్షావధి స్త్రియా కార్యం తేన పుత్రో అతి నిర్మలగా. ఒక 1 సంవత్సర కాలం పాటు నీ భార్య ఈ పండు తిన్నాక సత్యమే పలకాలి, నీకు మంచి సంతానం కలగాలంటే, నా పండు ఫలించాలంటే ఏం చేయాలి? సత్యం పలకాలి, అబద్ధం ఆడకూడదు అన్నిటికీ. శుచిగా ఉండాలి అంటే పొద్దుట సాయంత్రం శుభ్రంగా స్నానం చేయాలి, పళ్ళు తోముకోవాలి, కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉండాలి, మలమూత్రాలు కళ్ళు వచ్చిన తర్వాత అన్నం తిన్నాక చేయి కడుక్కోవాలి, ఆ అన్నం చేత్తో మూతితో పడుకోకూడదు. ఇంకా దయ కలిగి ఉండాలి, ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే అంతో ఎంతో పెట్టాలి, అంతో ఎంతో దయ. ఏ పద్మాకర్ గారు వస్తే దానం చెయ్యాలి, దయా దానం. ఏకభక్తం తుభోజనం, రోజు ఒక పూటే భోజనం చేయాలి, ఒంటి పూట భోజనం చేయాలి, రెండు పూట్ల ఆ మటుక్కి పులిహార తినకూడదు. ఉల్లిపాయ పకోడీ తిరగకూడదు పొద్దునే. నా చిన్నప్పుడు జరిగిన ఘటన నాకు బాగా గుర్తన్నమాట. ఓ ఇంటికి పాలు పోయించుకోవడానికి వెళ్ళేవాడు రోజు. ఓ రోజు వెళ్ళేసరికి ఆ ఇంట్లో పాలు పోసేవాడ జంతికి లేస్తోంది. అభిషేకానికి బేసిన్ పెడతామే, ఆ బేసిన్ కంటే రెండు రెట్లు బేసిన్, పెద్ద స్టీల్ బేసిన్ నిండా ఆవిడ జంతికలు అలా తీసి వేస్తూనే ఉంది, ఈయన తింటూనే ఉన్నాడు. అయ్యే బాబు ఏం జంతికలు తిన్నాడండి బాబు. పూర్వం డైజెషన్ అలా ఉండేది, ఇప్పుడు శనగపిండితో రెండు జంతికలు తింటే ఇక తర్వాత మళ్ళీ రైల్వేలో లెట్రిన్లో దూరడమే వీళ్ళు దిక్కుమాలాళ్ళు. ఏం మనుషులు అండి మనం. మన జంతికలు తెచ్చుకుంది ఒక ఆవిడ ప్రయాణంలో, అందుకు చెబుతున్నాను. ఇది కూడా చూశాను నేను, నా ఎదురుగుండా పెడితే పైగా ఆవిడ నాలుగు జంతికి ప్యాకెట్లు తెచ్చుకుని రెండు జంతికలు తింది. ఇంకా అక్కడి నుంచి చూడండి, 5 నిమిషాలకు ఒకసారి బాత్రూమ్కి వెళ్ళడం మొదలెట్టింది. ఏమమ్మా విడిపోతున్నాం అంటే ఏం చెప్పలేదు, ఏమండి మా గురువు గారు ఈ జంతికలు తిన్నాను, దిక్కుమాల గడుపు గొడగొడగొడగొడగొడ. అది వేసవి కాలం పైగా చిత్రకూటానికి వెళ్ళేటప్పుడు, ఆ చిత్రకూటానికి వెళ్ళేసరికి కడుపు విచిత్రకూటం అయిపోయిందిట. జంతికలు తినేవిడు ఏం చేసింది, వాటర్ ప్యాకెట్ కొంచెం వేడిగా ఉంది వేసవి కాలం, ఆ వేడివేడి నీళ్లు తాగింది. ఇదేమో జంతిగా వేడివేడి నీళ్లు, ఇంకేముందిగా కొట్టం కొట్టడు కొట్టేసినట్టుంది అంతే కాపడంగా. అంచేత ఎవరికైనా ఇన్ని ఇబ్బందులు వస్తూ ఉంటే సరే సరే అనుకోండి ఇవన్నీ. అంచేత అలా తినకూడదు జంతికలు. గొంతికి దాకా జంతికి తింటే ఇక మాటామంతి ఉండదు. ఒక భుక్తమే చెయ్యాలి, ఏకభుక్తమే ఒక పూటే భోజనం చెయ్యాలి. ఇలా చేస్తే నీ పిల్లాడు శుభప్రదమైన చరిత్రతో పరిశుద్ధ స్వభావం కలిగిన వాడే పుడతాడు, మంచి కొడుకు పుడతాడు. ఆ కొడుకు నిన్ను ఏడిపించడు. ఇలా చెయ్యకపోతే ఆ కొడుకు వల్ల నీకు గండమే, తినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ నీకు, జాగ్రత్త ఏమనుకుంటున్నావు అని పలికా యోగి. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరించాడు. మహానుభావ అలాగే చేస్తానన్నాడు. ఇంకా అక్కడుంటే మళ్ళీ పిలిచి ఏం చెబుతాడో, మళ్ళీ దక్షిణ అడుగుతాడేమోనని చకా చకా వెళ్ళిపోయాడు. ఈయన దారిని ఈయన వెళ్ళిపోయాడు, యోగి దారిని యోగి వెళ్ళిపోయాడు. ఈ బ్రాహ్మణోత్తముడు ఇంటికి బయలుదేరాడు. ఇంటికి బయలుదేరిన ఆయన మరి ప్రయాణం చేయాలి కదా, ఆటో ఎక్కి బయలుదేరాడో, మరి ప్లేటో ఎక్కి బయలుదేరాడో, హీరో హోండా మీద వెళ్ళాడో, నడిచే వెళ్ళాడో, రేపు యథాప్రకారంగా 6:30కి మనం కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖరో. స్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిహరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మగలధో నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభా మిశ్రమతర్క్యం త్రైపురం మగగ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయోనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేన రుద్రకన్య వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం జగద్ధాత్రీమహం దేవీం ఆదిరాధయిషు శుభాం స్తోషే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాన్ని సంతు పవిత్రమైన ఈ అష్టాదశ పురాణ ప్రవచన కార్యక్రమాల్లో మనం ఇప్పుడు తలమునకలుగా ఉన్నాం. అందులో భాగంగా భాగవత మహిమ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉద్ధవునికి చెప్పాడు, శౌనకాది మహర్షులకు సూతుడు చెబుతున్నాడు. ఒకనొకప్పుడు ఆత్మదేవుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఉన్నాడని చెప్పుకున్నాం. ఈ మహాత్ముడు చాలా గొప్పవాడైన ఐశ్వర్యమున్న భిక్షాటనతో జీవించాడు. ఇలా జీవిస్తూ ఆయన సంతానం లేకపోవటం వల్ల ఒక యోగీశ్వరుణ్ణి అడగడం తనలోనే ఉంది మాట్లాడండి. ఆ యోగీశ్వరుణ్ణి నాకు బిడ్డలు కావాలని అడగడం, ఆయన నీ నుదుటి రాతని బట్టి నీ చేతులు రాతని బట్టి చెబుతున్నాను నీకు సంతాన యోగం లేదు అన్నాడు. అయినా ఇది వినపడలా, వినిపించుకోలేదు. నాకు ఏమైనా పిల్లలు కావలసిందే అన్నాడు, లేకపోతే నాకు దుఃఖం తీరదు, నన్ను ఏడిపించద్దు. అరగా చెట్ట చివరికి ఆయన పట్టిన పట్టు వదలడంలా గట్టిగా పట్టుకున్నాడు, ఏడుస్తున్నాడని. అంచేత ఇంక ఇతని మాట కాదనకూడదనుకున్నాడు. తస్యాగ్రహం సమాలోక్య ఫలమేకం సదత్తవాన్ ఇదం భక్షయ్య పత్న్యాత్వం తతపుత్రో భవిష్యతి. నాయన నువ్వు ఇంత గట్టిగా మొండిగా ఉన్నావు, సంతానం కావాలంటున్నావు, సరే అయితే ఇదిగో నీకు ఒక పండు ఇస్తున్నాను, ఈ ఫలం నీ భార్యకి, ఆవిడ తిన్నట్టయితే నీకు పిల్లవాడు కలుగుతాడు. అయినా ముందే చెబుతున్నాను నీకు యోగం లేదు, నువ్వు బలాత్కారంగా అడుగుతున్నావు కాబట్టి నీ జాతకం మార్చడానికి పండిస్తున్నాను. ఈ పండు నీ భార్య తింటే గ్యారంటీ పిల్లవాడు. ఈ ఫలం తిన్న తరువాత సంవత్సర కాలం కఠోర నియమంతో ఉండాలి నీ భార్య. సత్యమే పలకాలి, అసత్యం పలకూడదు. శుచిగా ఉండాలి. శుచి అంటే మానసిక శుచి, బాహ్య శుచి రెండూ ఉండాలి. చెమట కంపుతో అసహ్యంగా ఉండకుండా పవిత్రంగా స్నానం చేసి సువాసనతో ఉండి తీరాలి, అది ఎలాగో తప్పదు. దీంతో పాటు మనస్సు కూడా శుచిగా ఉండాలి. మానసిక శౌచ్యం చాలా అవసరం అన్నిటికంటే. కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు మనస్సు నిండా ఉన్నాక వాడి 100 సార్లు స్నానం చేసిన ఒకటి. అలాగని కేవలం మానసిక శౌచ్యం సరిపోతుందంటే శరీరం కూడా పవిత్రంగా ఉండాలి. ఈ రెండు పరస్పర పూరకాలు. రూపాయి బిళ్ళకి బొమ్మ బొరుసు ఉంటేనే చెల్లుతుంది. అలాగే బాహ్య శుచి, మానసిక శుచి రెండు ఉండవలసినదే. దయ ఉండాలి, దానం చెయ్యాలి. తర్వాత ఏకభుక్తం చెయ్యాలి. ఈ సంవత్సర కాలమంతా ఒంటిపూట భోజనం. ఇలా చేస్తే పుట్టే పిల్లవాడు శుద్ధ స్వభావంతో పుడతాడు, నీకు ఉపకారం చేస్తాడు, నువ్వు అనుకున్న నిజమైన కొడుకు అవుతాడు. లేదంటే ఆ కొడుకు చేతిలో నీకు నిత్యం గండం, మరణం. అనుదినం వాడు ఏడిపిస్తాడు, దాన్ని ఏమంటాం దినదిన గండం, 100 ఏళ్ళు అనమాట. నా మాట జాగ్రత్తగా వింటున్నావు కదా, నీ భార్య ఇలా నియమంతో ఉండాలి. విప్రస్తు గృహమాగత పత్ర్యాః పాండవ ఫలం దత్వా స్వయం జాతస్తు కుత్రచిత్తు. ఇలా పలికాడు ఆ యోగీశ్వరుడు. వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఎక్కడికి వెళ్ళాడో కూడా చెప్పరా, ఇంకెంతకంటే ఎక్కువ ఉంటే వీడు చంపుతాడు రోజుకు వచ్చి. మానవుడికి కర్మ ఫలితం అనుభవిస్తూ భగవద్ధ్యానం చేయాలి. రోజు వచ్చేవాడు పేద పడిపోయి కోరిన కోరికలు తీర్చమంటే చివరికి వీడి కర్మ ఫలితం ఎవరు అనుభవిస్తారు? మరి కర్మ ఫలితం ఉన్నంత వరకు ఎవడు దాన్ని మార్చలేడు. ఆ కర్మ ఫలితం పోవడానికే ఉపాసన. అందుకని యోగిగా కనపడకుండా వెళ్ళిపోయాడు. బ్రాహ్మడు తన ఇంటికి వచ్చాడు, భార్యామణిని పిలిచాడు. ఏమో దుంధులు అనగాని వచ్చేసింది. ఏమైపోయారండి ఇన్ని రోజులు, పాపం ఎంత చిక్కిపోయారో చెమట. ఒత్తప్పుడు చెడబడా తిట్టేది. ఓ 10 రోజులు మొగుడు కనపడకపోతే ఆవిడకు కూడా కొంత బెంగ అనిపించింది. ఎంత దుర్మార్గులైనా మొగుడు పిల్లలు ఎంత ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నా మళ్ళీ మొగుడు లేకపోతే ఆవిడకి అన్నం పెట్టేవాడు ఎవడు? మరీ ఒత్తిగా ఒంటరిగా ఎలా బతకగలదు? అందుకని ఏమైపోయారు ఏమిటండి అని అడిగితే, ఇదిగో మనకి ఇంకా కోరికలు తీరిపోయినట్టే, సంతానం లేదు అని ఏళ్ల తరబడి ఏడుస్తున్నాను కదా, ఇంకా భగవంతుడి అనుగ్రహంతో మనకి సంతానం వస్తోంది. ఒక యోగీశ్వరుడు దర్శనమిచ్చాడు, ఆయన పాదాలు పట్టుకున్నా. ఆయన ముచ్చట పడ్డాడు, పండిచ్చాడు, ఈ పండు నువ్వు తింటే నీకు నాకు పండు లాంటి సంతానం వస్తుంది. మరో మాట, ఓ ఇల్లాల, ఈ పండు తిన్నాక 1 సంవత్సరం పాటు సత్యం పలకాలి, శుచిగా ఉండాలి, దయతో ఉండాలి, దానం ఇవ్వాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఏకభుక్తం చెయ్యాలి, మొగుండి కొట్టకూడదు తిట్టకూడదు. తర్వాత అయిపోయాక 1 ఏడాది అయిపోయాక మళ్ళీ మామూలుగా బాధి, ఏం పర్వాలా, నీ ఇష్టం, కావాలంటే కొరడాక తీస్తాను. అప్ టు 1 ఇయర్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు అనగానే, అలాగేనండి అది మొహం పెట్టి. ఇదేంటో విచిత్రం, పిల్లలు లేకపోతే లేరని కొంతకాలం ఏడ్చింది. ఈ మధ్యన ఆవిడకు పిచ్చ పట్టిందిట. సౌందర్యం పోటీలు రోజు ప్రకటనలో చూస్తోందిట. ముఖానికి రంగు ఎలా వేయాలి, పెదవులకి రంగు ఎలా వేయాలి, అందంగా ఉండడానికి జుట్టు ఎలా డై చేయించాలి, ఇవన్నీ ప్రకటనలు ఇస్తున్నారు కదా దిక్కుమాలిన టీవీలో, అవి చూసిందేమో బహుశా. అందుకని ఏడ్చి తన స్నేహితురాలతోటి ఇలా అందిట, చూసావా సఖీ ఎంత కష్టం వచ్చిందో, మా ఆయన పిల్లలు లేకపోతే ఊరుకోక దిక్కుమాలని యోగీశ్వరుణ్ణి ఎవండో పట్టుకున్నారంటే ఈ మధ్యన ఈ గురువుల హోడలో ఏమంటే చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ పండు మా ఆయన ఇచ్చింది, నేను తింటా, నాకు కడుపు వస్తుంది, అది నాకు ఎంత బాధ. ఇంతకాలం పిల్లలు లేరు కాబట్టి అందంగా ఉన్నా, ఇప్పుడు పిల్లలు వచ్చారో ఇక మళ్ళీ నా అందం పోయినట్టే. ఫలభక్షేణ గర్భ స్యాత్ గర్భేణోదర వృద్ధిత స్వల్పభక్షం తతో శక్తి గృహ కార్యం కథం భవేత్. పండు తింటే గర్భం వస్తుంది, కడుపు వస్తే ఏమిటి పొట్ట అలా అలా పెరుగుతుంది. దిక్కుమాలిన పొట్టు పెరిగితే చూసేవాళ్ళందరికీ అసహ్యంగా ఉంటుంది, ఎక్కువ తినబుద్ధి లేదు. గర్భం వచ్చిన 1 ఏడాది పాటు ఏవి పడితే తిందామంటే వికారం. నూనె వస్తువులు తింటే జంతికలు అంటే వాడికి ఇష్టం, ఓ పళ్ళెంలో వేసుకుని మ్యామ్ మ్యామ్ అని తినాలి. ఇప్పుడు ఆ జంతికలు తింటే వికారం పెట్టచ్చు, డోకు రావచ్చు, శక్తి తగ్గుతుంది, పులుపు మట్టి తినాలనిపిస్తుంది, ఇంటి పనులు చేయాలంటే చేయబుద్ధి లేదు. ఒకవేళ దొంగలు పడ్డారనుకుందాం, పెచ్చ మాటలు కాకపోతే దొంగలు పడితే నిజంగా గర్భం లేకపోతే మాత్రం రక్షించుకోగలమా? గర్భవతులు పరిగెత్తలేరు కదా, దొంగలు పడితే నేను ఎలా పరిగెడతా, మా ఆయన పారిపోయి దాక్కుంటాడు, నన్ను ఎవడు రక్షిస్తాడు? పోని వెంటనే పుట్టేస్తే పర్వాలా, 10 నెలల పాటు మోయటువంటి ఎంత కష్టం. ప్రసవంలో గర్భం అడ్డంగా తిరుగుతున్నట్టు కొంతమందికి తిర్యక్చే రాగతో గర్భస్థదామే మరణం భవేత్. ఒసిదీని అమ్మగడు పడి దీనికి ఎంత అనుమానం అంటే, కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే 2 పెళ్లి చేసేసుకుని మా ఆయన ఆస్తి దానికి అంటగట్టేస్తాడేమో. అయ్యి బాబోయ్, అప్పుడు ఇంట్లో ఈ పళ్ళన్నీ ఎవరు తింటారు, ఇంటి నిండా మామిడి తోట ఉంది, యాపిల్ తోట ఉంది, అమ్మో ఇవన్నీ ఎవరు తినేస్తారు, చచ్చాక ఎవరు తింటేమిటి. అయినా ఆవిడ బెంగ ఇక ప్రసవ కాలంలో బాధ, బాబోయ్ బాబోయ్ అని అరుస్తారట. అప్పుడు మంత్రసాన్ వచ్చి ఏదో రకంగా సర్ది చెబుతుందిట, అమ్మో ప్రసవ వేదన దారుణంగా ఉంటుంది అని పిల్లల్ని కన్నవాళ్ళంతా చెబుతారు. నేను సుకుమారిని, ఎలా సహిస్తానో ఈ ప్రసవ వేదన, పైగా నేను గర్భంతో ఉన్నప్పుడు మా ఆడబొడు చూస్తుందేమో, వచ్చి నాకు తెలియకుండా నేను లేవలేక నిద్రపోతూ ఉంటే ఇంట్లో ఉన్న డబ్బులు ఎత్తుకుపోతున్నామో, ఆడబడుతు మీద ఇదో గొడవ, ఆడబడుతులు వచ్చి అంత ఎత్తుకుపోతారా, అనుమానం పిశాచం, ఎందుకో తెలియదు కానీ అత్తగారికి కోడలకి, ఆడబడుచుకి వదిలి గారికి అప్పటికి ఇప్పటికీ కూడా ఇంకా కొంతమందిని పక్కన పెట్టండి, సహజంగా వస్తూనే ఉంటుంది, కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ గందరగోళాన్ని ఎవడో సర్దుకోలేడు. ఆడబడు చూస్తుందేమో, నా డబ్బంత ఎత్తుకుపోతుందేమో, నేను పురుడులో ఉన్నప్పుడు బాబోయ్ బాబోయ్ అని ఏడుస్తుంటే చేతులు పట్టుకున్నట్టు పట్టుకుని గాజులు ఎత్తుకుపోతుందేమో, బంగారం గాజులన్నీ పైగా ఆవిడ భయం. ఈ 48వ శ్లోకంలో ఎంత సహజంగా చెప్పారో, మందాయాంబయి సర్వస్వం సనందా సంహరే తదా సత్యాసౌచాది నియమో దురారాధ్య సదృశ్యతే. నేను ప్రసవ వేదనలో బలహీనురాలిగా ఉన్నప్పుడు మా ఆడబడుచు వచ్చి ఇంటిలో ఉన్న డబ్బెత్తుకుపోతుందేమో, స్నానం చేయడం కుదరదేమో, నాకు లేవలేనేమో, అన్నం పెట్టేవాళ్ళు ఉంటారో ఉండరో, ఎంత ఇంట్లో పని మనుషులున్నా సక్రమంగా చేరేమో, ఇన్నాళ్ళు పని మనుషులు అవసరం లేకుండా డబ్బు పోగేసి మా ఆయన ముష్టెత్తి తీసుకొచ్చినవి తిన్నా, ఆ ముష్టెత్తి తీసుకొచ్చినప్పుడు తెచ్చే బూరెలు గారెలు నెయ్యి అంతా మా ఆడబడుచులో తక్కిన వాళ్ళు తినేస్తారేమో, నాకు పెట్టరేమో, పెడితే వాంతి అవుతుందేమో, అందులో నాకు లెక్క జమ తెలియదు, ఎవరు వచ్చి ఏమి ఎత్తుకుపోతారు, ఆఖరికి నువ్వు కూడా ఎత్తుకుపోతావేమో. ఈ మిత్రురాలి మీదే అనుమా, నువ్వు ఎంత డియరెస్ట్ ఫ్రెండ్ అయినా బంగారం బంగారమే కదా, ఈ బంగారం వ్యామోహం ఎంత ప్రమాదం అంటే, స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, అమ్మ దీని దొంపతేగా నువ్వు ఎత్తుకుపోతావేమో అని దాని మీదే అసరెట్టింది. లాలనే పాలనే దుఃఖం ప్రసూతాయాశ్చ వర్తతే. ఏమండో దిబ్బారావు గారు వెళ్ళిపోతున్నారు, కూర్చోండి, అయ్యాక నామని చెప్పాలి. వంధ్యావా విధవా నారి సుఖిని చేతి మే మతి. మరో బెంగ ఆడపిల్ల పుడుతుందేమో, అప్పుడు ఆ తర్వాత దాన్ని పోషించడం కష్టం, ఈ డబ్బంతా కట్నం కింద పట్టుకుపోతాడు. ఈ దిక్మాల నల్లుళ్ళని నమ్మకూడదమ్మా, నా గాజులు, నా గండపిండేరాలు, నా గజ్జెలు, నా గొలుసులు, మా అమ్మాయి ఎత్తుకుపోతుందేమో. మా అమ్మాయి ఎప్పుడు ఏమి ఎత్తుకుపోతున్నాను అదో బెంగ. లాలించడం పాలించడం చాలా కష్టం ఆడపిల్లల్ని, మగపిల్లాడు పుడితే వాడేం చేస్తాడు డబ్బు. అసలు నన్ను అడిగితే గొడ్రాలే సుఖపడుతుంది, వంధ్య అంటే గొడ్రాలకి సుఖం, విధవా హాయిగా మొగుడు తెస్తే ఇంకా సుఖం. ఎంతేదంటే పిల్లలు గొడవ ఉండదు, పెళ్ళైన వెంటనే డామ్ అంటే ఈ దిక్మాల పేరుగా పిల్లలు ఉండరు కనుక మొత్తం డబ్బంతా గుప్పిట్లో పెట్టుకుని అయ్యేసరం అయితే ఎంత సుఖమో. టీవీ చూస్తే అడిగేవాడు ఉండడు, సినిమాలు కడితే అడిగేవాడు ఉండడు, మళ్ళీ బంధనం ఉండకూడదు. వీళ్ళే నా దృష్టిలో సుఖపడతారు. దీనికి చివరికి ఇలా అయింది, పిల్లలు పుడితే వచ్చే ఇబ్బంది కంటే బొగుడు పోతే మంచిది, పిల్లలు లేకుండా ఉంటే మంచిది. సుఖిని మేతి మేమతి. ఏమైనా పెళ్ళైన వెంటనే మొగుడుపోయి డబ్బంతా చేతికొస్తే, బాగా ఐశ్వర్యం వస్తే ఆ స్త్రీకి ఉన్న సుఖం ఇంకెవరికీ లేదు. లేదా అసలు పిల్లలు పుట్టకుండా యావత్ జీవితం గడిపితే బాగుంటుంది. ఏవం కుతర్క యోగేనా తత్ఫలం నైవ భక్షితం. ఇలా అనుకుంటూ పాపం ఆవిడ యోగేశ్వరుడిచ్చిన పండు తినడం మానేసింది. పండు తింటే పండు లాంటి కొడుకు పుడతాడు కనుక జాగ్రత్తగా బీరువాలో పెట్టి దాచేసింది. ఆ తాళం ఎప్పుడు ఒడ్లో పెట్టుకుని టింగరంగా తిరిగేది. అప్పుడప్పుడు మొగుడొచ్చి ఏమో డియర్ తిన్నావా పండు అంటే తినేశానండి అనేదిట, అబద్ధం ఆడేదనమాట. అన్ని అబద్ధాలే కొంతమంది, యావత్ జీవితం అబద్ధాలే. పండును తిన్నావంటే తిన్నాను, అయితే ఇంకేమో చక్కని కడుపు వస్తుందో వచ్చి పిల్లాడు పడతాడో వచ్చి అనేవాడు వీడు. ఈవిడికి బెంగ, ఈ పండు తిన్నానని అబద్ధమాడే మొగుడితోటి, ఇప్పుడు నాకు గర్భం రావడంలా వచ్చిందా వచ్చిందా రోజుకోసారి చంపేస్తున్నాడు నా మొగుడు. ఇప్పుడు నాకు గర్భం వచ్చిందని చెప్పనా చెప్పకూడదా, పిల్లలు పుడతారా పుట్టరా, పుట్టకపోతే ఒక బాధ పుడితే ఒక బాధ, ఏం చెయ్యాలి ఇప్పుడు, కర్తవ్యం ఏమిటి, కిం కర్తవ్యం, ఇలా ఆలోచించింది. దీనికి ఇంకొక అనుమానం, దిక్మాల అనుమానాలు మామూలు అనుమానం కాదు. ఒకటి ఏమిటంటే పండు తినలేదు కాబట్టి నాకు గర్భం రాదు, ఒకవేళ మొగుడు బతిమాలాడు కదా అని పండు తినేశాను అనుకుందాం, ఆ పండు తిన్నాక గర్భం వచ్చిన తర్వాత పిల్లాడు పుడితే పిల్లలు పుట్టేటప్పుడు ఒక పెద్ద కష్టం, ఆఖరిని వచ్చే ఇబ్బంది ఏమిటో తెలుసట, పొట్ట సాగిపోతుందిట, మళ్ళీ ఆ పొట్ట వెనక్కి ఎడుతుందో వెళ్ళదో, అప్పుడు పొట్ట మీదకు ముడతలు వస్తాయేమో, ముడతలు వస్తే అందరూ నన్ను ముసలంటారేమో, ఏ పిచ్చ సౌందర్యం పిచ్చ, పిల్లలకి పాలిస్తే సౌందర్యం తగ్గిపోతుందిట, మా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, అవి బాబోయ్ ఎలాగా అని ఒక్కొక్కప్పుడు బెంగ. ఇలా ఒకటి కాదు బెంగ, మొత్తం మీద ఏమైనా పండు తినలేదు దాచేసింది ఎలాగా. ఆవిడ అదృష్టం బాగుండి, ఆవిడకు ఒక చెల్లెలు ఉందిట, ఆ చెల్లెలు గారు వచ్చారు. ఓ చెల్లి నా బంగారు మళ్ళీ పకోడీలో ఉల్లి వచ్చావా రా రాని కూర్చోబెట్టి ఓ రోజున ఏకాంతంగా తీసుకెళ్ళింది ఈ చెల్లిగారిని. ఆ చెల్లిగారు ఈవిడికి తగింది. ఏకదో భగిని తస్యాస్తద్గృహం స్వేచ్ఛయాగత తదగ్రే కథితం సర్వం చింతేయం మహతీహి మే. కావాలనే వచ్చింది ఆ చెల్లెలు కూడా. ఎందుకు వచ్చిందంటే ఆవిడకి రెండో నెల గర్భంట, భగవంతుడి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. పిల్లలు పిల్లలు అంటారు కొంతమంది, చచ్చినా పిల్లలు పుట్టరు వాళ్ళకి, వద్దో వద్దో అంటారు వాళ్ళు, వాళ్ళకి ఏడాదికి ఒక పిల్లడు చెప్పు వద్దంటే పిల్లలు. ఈ పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టరు, ఇంటి నిండా డబ్బు ఉంటుంది, తినడానికి అన్నీ ఉంటాయి, వద్దన్న వాళ్ళకి పిల్లలు, వాళ్ళకి దరిద్రమును. ఈ చెల్లెలి మొగుడు దరిద్రుడు, అప్పులు ఇచ్చి 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 దెబ్బతినేసాట. అప్పులు ఎందుకు ఇచ్చాడు అంటే వడ్డీ వస్తుందని. సరే మొత్తం మీద ఏమైతేనే వాడు దరిద్రుడు, డబ్బు లేదు, వాడేమో ఈ పెళ్ళం మీద బతుకుతాడు. ఈ పెళ్ళం పాచి పని చేసి చుట్టుపక్కల ఇళ్లలో చక్కగా 3 రోజుల క్రితం టీ 30 రోజుల క్రితం పకోడీ తెస్తే అహే అనుకుంటూ ఆ సువాసనతో ఉన్న పకోడీ తింటూ ఈ టీ తాగుతూ గడిపేది. అలాగ వీళ్ళ బతుకు అలా అయిపోయింది అనమాట. ఇదేంటో తెలియదు కానీ ఆ టీ చుక్కే కాస్త తాజే కావచ్చుగా, అలా ఇవ్వలేము మనం, పిసిని కొట్టుతాను. నిజంగా చెబుతున్నా, ఒక ఇంటికి వెడితే ఆ ఇంటేవాడు గురువు గారు టీ తాగుతారా అని చేతిలో కప్పు పెట్టింది. ఆ కప్పు చూస్తే దిక్కుమాలిన వాసన. ఏమిటని అడిగితే 3 రోజుల నుంచి ఈ టీ ఎవరు తాగట్లేదండి, ఎలాగో పెంట మీద పోసేయాలి కదా అది మీకు ఇచ్చాను, అంటే నా కడుపు పెంట, ఆ టీ నా కడుపులో పోయినా. అంటే తాజా టీలు వాళ్ళు తాగుతారు, గురువు గారికి ఏమో ఈ కప్పును. అప్పటి నుంచి ఏ ఇంటికైనా వెళితే టీ తాగడం మానేసా, ఆ ఒక్క టీ అడక్కు అన్నట్టుగా. అలాగా చాలా తమాషాగా ఉంటాయి కొంతమంది బుద్ధులు అన్నమాట. అలాంటి వాటితో బతకలేక 8వ మాటు గర్భం ధరించింది ఈ చెల్లెలు గారు. అంటే 8వ సారి మళ్ళీ సంతానం, ఇంతకు పూర్వం 7 సంతానాలు ఉన్నారు. ఈ 8వ మారు గర్భం రాగానే అక్కగారు ఇంటికి వచ్చింది. అక్కయ్య అక్కయ్య వద్దంటే పిల్లలేమోకు, ఈ పిల్లలతో పడలేకపోతున్నాను, మా ఆయన ఏటుకో బిడ్డ ఇస్తున్నాడు డబ్బు ఇవ్వట్లేదు కానీ ఈ కడుపు ఎలా అయినా వదిలించుకుందామని వచ్చాను, మీ ఇంట్లో బోల్డ్ ఆస్తి ఉంది, మామిడి తోట ఉంది, ఫలాల తోటలు ఉన్నాయి, డబ్బు కావాలంటే ఉంది మీకు, అబ్బో పిండి వంటలు ఉంటాయి, మీ ఆయన ఏమో ముష్టెత్తుకొచ్చి రోజు బూర్లు గర్లు తెస్తూనే ఉంటాడు, అవన్నీ నీతో పాటు నాకు కూడా పెడతామని వచ్చాను, కాస్త పురుడు అయ్యేదాకా మీ ఇంట్లో ఉండద్దా అంది. అంటే ఈవిడంది, నువ్వు పురుడు అయ్యేదాకా నా ఇంట్లో ఉంటానంటావు, నా మొగుడు చంపేస్తున్నాడు, ఈ మధ్యన ఇలా జరిగింది, ఒక పండు ఇచ్చాడు, ఈ పండు తింటే పిల్లలు పుడతారట, గర్భం వస్తే నేను ఆ గర్భం భరించలేను, ఏం చెయ్యాలని ఏడుస్తున్నాను అంటే అక్కగారి చెల్లెలతో. ఇప్పుడు అక్క చెల్లెళ్ళిద్దరికీ ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. అక్కగారికేమో మొగుడు పిల్లలు లేరని పండు పట్టుకొచ్చాడు ఋషి దగ్గర నుంచి, పండు తింటే పిల్లాడు కలుగుతాడు, కానీ పిల్లాడిని కనడం ఇష్టం లేదు, గర్భం ధరించడం ఇష్టం లేదు, అందం మీద పిచ్చకొద్ది అక్కగారికి. చెల్లెలి గారి పెంగేమిటి, వద్దంటే పిల్లలు, ఈ పిల్లల్ని ఎలా పోషించాలో తెలియదు, తిండి లేక ఈవిడ బాధపడుతోంది. అందుకని అక్కగారి బాధ విన్న చెల్లెలి గారు బ్రహ్మాండమైన ఆలోచన చెప్పింది, అక్కయ్యా నీకేమో గర్భం ధరించడం ఇష్టం లేదు, నాకేమో ఈ పిల్లల్ని కన్నాక ఏం చెయ్యాలో తెలియడం లేదు, ఇప్పుడు నేను గర్భవతిని, నువ్వు నీ మొగుడితో ఏం చెప్పావు, యోగి ఇచ్చిన పండు తిన్నాను అన్నావు, నువ్వు అబద్ధమాడి మీ ఆయనతో, ఏమండోయ్ నాకు కడుపు వచ్చిందని చెప్పు, ఆయన నమ్మేస్తాడు. నేను ఈ పిల్లవాడిని కడుపులో మోస్తున్న వాడిని కనగానే నీకు ఇచ్చేస్తాను, వాడిని నువ్వు పెంచేసుకో, నాకు ఓ పెంట దక్కుతుంది, నీకు కనకుండా పిల్లాడు వచ్చిన యోగం దక్కుతుంది, హాయిగా ఆ పిల్లాడిని పెంచేసుకో. అక్కయ్యా నా పిల్లాడిని నీకు ఇస్తున్నందుకు ఒక ఎకరం మామిడి తోట మాత్రం నాకు ఇయ్యే, ఆ మళ్ళీ అది ఒకటి ఉంది కదా, ఈ ఎకరం మామిడి తోట ఏప్రిల్ నెలలో మామిడికాయలు వస్తాయే, రోజువీడి రసాలు ఇవి బాగా చక్కదాన్ని ఏంటంటారు, ఆవకాయ పెట్టుకోవడానికి పనికొస్తాయి, పండితే కూడా పళ్ళుగా పనికొస్తాయి అన్నమాట, భలే ఉంటాయిలేండి ఆవకాయ అంటారు. మరి నేను ఎప్పుడు నూజివీడి రసాలతో పెట్టిన ఆవకాయ తినలా, చూద్దాం భవిష్యత్తులో అని చెప్పి ఒక ఎకరం నాకు తోటిచ్చి, ఇంకా తర్వాత ఈ ఏడాది నువ్వు ఇక్కడ ఉండకు, గర్భం వచ్చిందంటే రోజు రోజుకి మీ ఆయన వచ్చి కడుపు ఎలా పెరిగింది అని చూస్తాడు, నీకేమో తినడం వల్ల పొట్ట పెరుగుతుంది తప్ప సహజంగా లోపల కడుపు లేదు, అంచేత యాతన, వేవిళ్ళు నటించడం కష్టం, అంచేత నువ్వేం చెబుతావంటే ఏమండి ఏమండి ఇది నాకు రాకరాకు వచ్చిన కడుపు కదా, పెళ్ళయిన తర్వాత ఏకంగా 25 ఏళ్ల తర్వాత వచ్చిన కడుపు, అంచేత కొంచెం కష్టంగా ఉంటుంది, మా చెల్లెలు ఇంటికి వెళ్ళిపోతాను, మా చెల్లెలు ప్రేమగా చూసుకుంటుంది, అన్నీ చేసి పెడుతుందని చెప్పు, ఆయన కూడా పిల్లలు కావాలనే కోరికతో ఉన్నాడు కాబట్టి నీ మాట కాదండవు, నువ్వు మా ఇంటికి వచ్చేయి, మన ఇద్దరు అక్కడ కూర్చుందాం, నువ్వు దొంగనాటకం వాడి శుభ్రంగా తిను, నేను నిజంగానే ఈ గర్భంతో ఉన్నాను కనుక ప్రసవ వేదన పడి మొత్తం మీద పిల్లాడిని కంటాను, ఆఫ్టర్ 1 ఇయర్ ఈ పిల్లవాడిని నీ చేతిలో పెట్టేస్తాను, ఈ పిల్లవాడిని ఇక్కడికి తెచ్చేసుకో, నీకు సుఖం నాకు సుఖం, నాకు ఒక్క ఎకరం మాత్రం మర్చిపో. ఇదేదో బాగుంది కదా, మన వాళ్ళందరూ అలా అనుకుంటారు, ఎకరం వస్తే ఫ్రీగా పిల్ల, ఎకరం కోసం మనం ఎక్కడికంటాం దిక్కుమాల పిల్లల్ని. సరే మొత్తం మీద ఈ సలహా ఇచ్చింది మొత్తం, ఆ పిల్లాన్ని ఇస్తాను అని. రెండవది, నాకు ఒక ఎకరం పొలం ఇవ్వడమే కాదు, మా ఆయన డబ్బు పెచ్చున్నవాడు, విత్తంత్వం మత్పతేర్యచ్చా సతే దాస్యతి బాలకం.